ఓం శాంతి. ఈరోజు మనం శాంతివన్లో శ్రీ భోలానాథ్ భండారిలో సేవలందిస్తున్నటువంటి భగవాన్ భాయ్ చెప్పిన క్లాస్ కర్మకి గుహ్య గతి, కర్మల గుహ్య గతి అనే విషయం గురించి విందాము. ఓం శాంతి. కర్మల యొక్క గుహ్య గతి యొక్క జ్ఞానం, ఎందుకంటే మనమందరం కూడా కర్మాతీతిగా అవ్వాలి అనే పురుషార్థం చేస్తున్నాము, లేదా బాబా సమానంగా అవ్వాలనే పురుషార్థం చేస్తున్నాం. మనందరి యొక్క లక్ష్యం ఉన్నది బాబా సమానంగా అవ్వటం, అశరీరీగా అవ్వటం, విదేహీగా అవ్వటం, నిర్వీకారీగా అవ్వటం, ఇది మనందరి లక్ష్యం. కానీ అప్పుడప్పుడు మనం మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఎలా అంటే ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి, కానీ అన్నిటికంటే పెద్ద విఘ్నం ఉన్నది కర్మల యొక్క జ్ఞానం లేకపోవటం. ఎవరికైతే కర్మల యొక్క గుహ్య గతి యొక్క జ్ఞానం ఉండదో వారు అప్పుడప్పుడు ఈ సంఘటనలు, ఈ విఘ్నాలు వచ్చేటప్పుడు నిరాశ చెందుతూ ఉంటారు. వారు నిర్వీకారిగా అవ్వటంలో, విదేహీగా అవ్వటంలో, లేదా మన లక్ష్యాన్ని చేరుకోవటంలో అసఫలతని పొందుతారు. కాబట్టి మనం మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే కర్మల గుహ్య గతిని తెలుసుకోవటం చాలా అవసరం. ఎలా అయితే బాబా చెప్తూ ఉంటారు మురళీలో డ్రామా జ్ఞానం ఇచ్చాను అని, కర్మల గుహ్య గతి జ్ఞానాన్ని ఇచ్చాను అని, మరియు ఆత్మ తన పాత్ర వహిస్తుంది అనే జ్ఞానం కూడా ఇచ్చాను, మరియు డ్రామా యొక్క జ్ఞానంతో పాటు బాబా మనకి ఈ జ్ఞానం కూడా ఇచ్చారు. జీవితంలో ప్రతి ఒక్కరూ తమ పాత్ర వహిస్తూ ఉంటారు. ఈ డ్రామా కళ్యాణకారి ఉన్నది అయినప్పటికీ, ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనం అప్పుడప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ, అలాంటి పరిస్థితులలో మన యొక్క మనసులో ఇదే సంకల్పం నడుస్తూ ఉంటుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, నాతోనే ఎందుకు ఇలా అవుతుంది, నేనేం చేశానని నాకే ఇలా జరగాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఎందుకు, ఏమిటి అనే ఈ కారణాలే మన యొక్క మనసులో ఎన్నో సంకల్పాలను నడపటానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. వాచా ద్వారా ఒకరినొకరు ముందు వర్ణన చేస్తూ ఉంటాము. దీంతో సమయం స్వయంది వేస్ట్ అవుతూ ఉంటుంది, ఇతరులది కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. మరియు ఈ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలే మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి, అశరీరీగా అవటానికి, విదేహీగా అవటానికి, కర్మాతీతిగా అవటానికి ఆ లక్ష్యాన్ని చేరుకోనివ్వదు. కాబట్టి కర్మల గుహ్య గతిని జ్ఞానం తెలుసుకుని మనం అశరీరీగా అవటానికి, విదేహీగా అవటానికి మరియు యోగయుక్తంగా ఉండటానికి చాలా సహయోగం చేస్తుంది. ఇదైతే చాలా మందికి ప్రశ్న వస్తూ ఉంటుంది, అసలు నాకు యోగంలో ఎందుకు వ్యర్థ ఆలోచనలు నడుస్తూ ఉంటాయి అని. ఈ వ్యర్థ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? బాబా మురళీలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు కదా, వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా అవ్వండి, ఎల్లప్పుడూ సంకల్పాన్ని సమర్థంగా చెయ్యండి. మరి ఈ వ్యర్థ సంకల్పాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? దీంతో కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానాన్ని మర్చిపోతాము. అందుకే బాబా పదే పదే చెబుతూ ఉండేటువంటి వారు. రకరకాల శబ్దాలను కూడా ఉపయోగిస్తూ వచ్చారు. పిల్లలు కారణం అనే శబ్దము పిల్లల యొక్క డిక్షనరీలో ఉండవద్దు. లాస్ట్ సీజన్ లో కూడా మహారాష్ట్ర టర్న్ లో బాబా ఒక పాయింట్ చెప్తూ వచ్చారు. మహారాష్ట్ర వాళ్ళందరికీ కూడా కిరీటం పెట్టారు. ఏం కిరీటం పెట్టారు? నో ప్రాబ్లం యొక్క కిరీటం. మరియు నో ప్రాబ్లం లో ఎవరుండగలుగుతారు? ఎవరైతే కర్మల గుహ్య గతిని తెలుసుకుంటారో. వాస్తవానికి నో ప్రాబ్లం అంటే ప్రాబ్లం రాదని కాదు, ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఎవరైతే కర్మల గుహ్య గతిని తెలుసుకుంటారో జ్ఞానిగా ఉంటారో వారికి సంకల్పాలు నడవవు. వారికి కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానం తెలుసు. అలాంటి ఆత్మలే ఏకాగ్రత యొక్క అభ్యాసం చెయ్యగలరు. కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానం ఎందుకు అవసరము అంటే, ఎందుకంటే దీంతో మన మనసులో ఏకాగ్రత అనేది వస్తూ ఉంటుంది. అందుకనే బాబా అంటూ ఉంటారు సైలెన్స్. మనసు యొక్క సైలెన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఎప్పుడైతే కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానం తెలిసినప్పుడు. అప్పుడు ఎలాంటి విపరీతమైన పరిస్థితిలోనైనా కానీ మనసు సైలెన్స్ గా ఉంటుంది. మరియు ఆ మనసే ప్రయోగశాలలో కొత్త కొత్త విషయాల్ని రీసెర్చ్ చేయగలుగుతారు. బాబా మురళిలో వరదానంలో కూడా చెప్తూ ఉంటారు కదా, ఒకవేళ మనసు ఈ సమస్యలు యొక్క విషయాలలో చింతన చేస్తూ ఉంటే వాళ్ళు ప్రయోగశాలలో ఉండలేరు, వారు కర్మయోగిగా ఉండలేరు, ఏకాగ్రతని అనుభూతి చేసుకోలేరు. అందుకనే ఎవరికైతే యోగం యొక్క లోతు యొక్క అనుభూతి పొందాలి అనుకుంటున్నారో వారు కర్మల గుహ్య గతిని తెలుసుకోవటం చాలా అవసరం. ఎప్పుడైతే మనం కర్మల గుహ్య గతిని తెలుసుకోగలుగుతామో అప్పుడే మనం ప్రసన్నంగా ఉండగలుగుతాము, నిశ్చింత చక్రవర్తిగా కూడా ఉండగలుగుతాం. ఏ చింత అనేది ఉండదు, చింత లేని చక్రవర్తిగా ఉంటాం, ఎల్లప్పుడూ ప్రసన్న చిత్తులుగా ఉంటాం. మరి ఇలాంటి యోగిలే ఆత్మ చింతన, పరమాత్మ చింతన, జ్ఞానం యొక్క చింతన చెయ్యగలుగుతారు. అందుకనే కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానం మన జీవితంలో చాలా అవసరం. దీంతో ఎన్నో లాభాలున్నాయి. మన సంకల్పాన్ని పాజిటివ్ గా చేసుకోవచ్చు. సంకల్పాల యొక్క జమ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానం తెలుసుకున్నారో, సంకల్పాల యొక్క జమ చేసుకోగలుగుతారో, వారే సహజంగా అశరీర స్థితిని అనుభవం చేసుకోగలరు, విదేహీ స్థితిని అనుభవం చేసుకుంటారు, శాంతి యొక్క అనుభూతి పొందుతారు, ప్రభు యొక్క కలయిక యొక్క ఆనందాన్ని పొందగలుగుతారు. అందుకనే కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానం మన బుద్ధిలో ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయో ఆ సమస్యల సమయంలో కర్మల గుహ్య గతిని మర్చిపోయినప్పుడు, నా ద్వారానే ఎందుకు ఇలా అవ్వాలి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ వ్యర్థ చింతన మన ఏకాగ్రతను డిస్టర్బ్ చేస్తుంది, మన యొక్క సైలెన్స్ స్థితి నుండి టాకీలోకి తీసుకొస్తుంది. మరియు వద్దన్నప్పటికీ కూడా సంకల్పాలు నడిచినప్పుడు బీజం అలా ఉంటే మాటలు కూడా అలాగే వస్తాయి. అందుకనే బాబా చెప్తూ ఉంటారు, ప్రతి క్షణం కర్మల గుహ్య గతిని గుర్తుంచుకోండి అని బాబా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన ద్వారా ఏ వ్యవహారం జరిగినా, ఏ సంఘటనలు జరిగినా అది మన ద్వారా జరిగినవే. అవి ఏదో ఒక జన్మలో మనం చేసిన చర్యకి ప్రతి చర్య. కర్మల గుహ్య గతి మనకేం నేర్పిస్తుంది? ఎలాంటి బీజం నాటుతామో అలాంటి వృక్షం. ఈరోజు ఇలా జరుగుతున్నది అంటే దాని యొక్క అర్థము మనం ఏదో జన్మలో ఇలా చేసి ఉండవచ్చు. దీనినే కర్మల గుహ్య గతి అని అంటారు. కానీ ఈ విషయాన్ని మనం మర్చిపోయి మన ఏకాగ్రతని తొలగించుకుంటూ ఉంటాం. కాబట్టి ఎలాంటి బీజం వేస్తామో అలాంటి ఫలితమే లభిస్తుంది. మనం కాకరకాయ విత్తనాలు వేసి మామిడి చెట్టు రావాలి అంటే ఎలా అవుతుంది? మనం ఎవరి ద్వారా ఎవరితోనైనా కఠినమైన వ్యవహారం చేశాము, వారి నుండి మధురమైన ఫలితం పొందాలి అంటే ఎలా జరుగుతుంది? మరి ఇలాంటి విషయాలే వ్యర్థ విషయాల వైపు నడిపిస్తూ ఉంటుంది. వ్యర్థ సంకల్పాల రూపంలో వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన భావనలు, మరియు వ్యర్థ భావన నడుస్తూ ఉన్నట్లయితే మన వృత్తి కూడా అలాగే కర్మల వైపు ఉంటుంది. ఎవరి వృత్తి అయితే నెగిటివ్ ఉంటుందో వారి వ్యవహారం కూడా నెగిటివ్గానే ఉంటుంది. ఇలాంటి కర్మలు చేసేటువంటి వారిని ఏమనుకుంటారు, నా అదృష్టమే ఇలా ఉన్నది. కానీ వాస్తవానికి ఎవరు ఎవరికీ శత్రువు కాదు. మన కర్మలే మనకి మిత్రులు, మన కర్మలే మనకి శత్రువులు. అందుకే బాబా చెప్తూ ఉంటారు, కర్మల్ని తెలుసుకోండి అని. ఒకవేళ మనం మన కర్మల గురించి అర్థం చేసుకున్నట్లయితే మీకు మీరు పరివర్తన చేసుకోగలుగుతారు. మరి మీ అందరికీ కూడా తెలుసు కదా, ఒక దొంగవాడు. ఆ దొంగవాడే కాని తన కర్మల గుహ్యగతిని తెలుసుకుని ఆ దొంగవాడే వాల్మీకిగా అయ్యాడు. ఎందుకంటే ఆయనకి కర్మల జ్ఞానం లభించినది. ఒక దొంగవాడు ఉండేవాడు, ఆయన అడవిలో ఉండేవాడు. అడవిలో వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దోచుకొని చంపి వారి నుండి లభించినవన్నీ పరివారంలో వారికి ఇచ్చేటువంటి వాడు. ఒకసారి ఆ అడవిలోనే కొంతమంది ఋషులు వెళ్తూ ఉన్నారు. ఆ సప్త ఋషులు చెప్పారు, నా దగ్గర ఏమీ లేదు అని. కానీ ఈ దొంగవాడు వినలేదన్నమాట. ఆ దొంగవాడు ఈ విషయాలేమీ పట్టించలేదు. దారిలో ఆ ఋషులందరినీ కూడా పట్టుకొని వారిని ఎంతో బాధ పెట్టాడు. అప్పుడు ఆ దొంగవాడు ఆ ఋషుల్ని అడిగాడు, మీకు నన్ను చూసి భయం అనిపించటం లేదా? అప్పుడు ఆ ఋషులు అన్నారు, నువ్వేవైతే కర్మలు చేశావో ఆ కర్మలకి తప్పకుండా ఫలితం లభిస్తుంది. మరి మీ పరివారం వారు ఈ కర్మలలో నీకు భాగస్వామిగా అవుతారా అని అడిగాడు. అప్పుడు ఆ దొంగవాడు అన్నారు, ఎందుకు అవ్వరు అని అన్నారు. అయితే వెళ్ళి మీ పరివారం వారిని అడిగిరా అని అంటాడు. అప్పుడు దొంగవాడు అంటాడు, మీరు పారిపోవటానికి ఈ ఐడియా ఆలోచించారా అని. అప్పుడు సప్త ఋషులు అన్నారు, మేము ఎక్కడికి వెళ్ళాము, మీకంతా సందేహం ఉంటే మమ్మల్ని చెట్టుకి కట్టేసే, నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాము అని అంటారు. అప్పుడు ఆ దొంగవాడు మొదట వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళాడు, నేను ఇంతమంది ఋషుల్ని అందరినీ చంపి అన్ని తీసుకొస్తున్నాను, మరి నేను చనిపోయినప్పుడు నువ్వు నా తోడు వస్తావా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ భార్య అంటది, నేనెందుకు వస్తాను, నువ్వేవైనా చెయ్యి, చంపుతావో నరుకుతావో కొడతావో ఏదైనా చెయ్యి, కానీ నువ్వు తీసుకురా, ఎందుకంటే అది నీ కర్తవ్యం. ఈ మాట వినగానే ఆయన కళ్ళు తెరుచుతాయి. అదే ప్రశ్న మళ్ళీ వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఆ కొడుకును కూడా అడుగుతాడు, నేను ఇంత చేస్తున్నాను కదా, నువ్వు నా తోడు వస్తావా అని. అప్పుడు ఆ కొడుకు కూడా ఇదే అంటారు, నువ్వు ఏదైనా చెయ్యి, నాకు అనవసరం, కానీ నువ్వు నాకు అన్ని ఇవ్వాలి, ఇది నీ కర్తవ్యం అని అంటారు. ఆ సమయంలో ఆ దొంగవాడి యొక్క కళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి సప్త ఋషుల కాళ్ళు దగ్గర పడి అడుగుతాడు, ఈ రోజటి నుండి నేను ఇలాంటి కర్మలు ఏదీ చెయ్యను అని. దాంతో అతనిలో చాలా పరివర్తన వచ్చింది. ఆ దొంగవాడే కర్మల గతిని తెలుసుకుని వాల్మీకిగా మారాడు. కాబట్టి దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఎవరైతే కర్మల గుహ్య గతిని తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, రియలైజ్ అవుతూ ఉంటారో, వారే ఏం చేయగలుగుతారు, వారికి వారు పరివర్తన తెలుసుకోగలుగుతారు. అప్పుడప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఈ కర్మల గుహ్య గతిని అప్పుడప్పుడు మనల్ని సోమరిగా చేస్తూ ఉంటుంది, మరియు ఇతరుల్ని చూడటం మొదలవుతుంది, వీరు కూడా ఇలా చేస్తూ ఉన్నారు, మరి మేమెంత, మేమైతే ఇప్పుడే వచ్చాము, కొత్తగా వచ్చాము అని అంటారు. కానీ బాబా ఏమంటారు, ఎప్పుడూ కూడా కర్మల గుహ్య గతి విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు అని అంటారు. చాలా మంది అన్నయ్యలు అక్కయ్యలకి అనుభవం ఉన్నది కదా, మొదట్లో మన జ్ఞానంలో వచ్చినప్పుడు మన యొక్క యోగం చాలా బాగుండేది, కానీ ఇప్పుడు ఏమో మనకు అసలు తెలియనే తెలియటం లేదు, నా యోగం ఎందుకు కుదరటం లేదు, దీనికి కారణం ఏంటి, ఎంతైతే ప్రాప్తులు మనం పొందేది ఉన్నదో, సంగమేగంలో ప్రాప్తులు ఏవైతే పొందేది ఉన్నదో అవన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలు చేయటం వల్ల మైనస్ అవుతుంది. కాబట్టి కర్మల గుహ్య గతిని తెలుసుకుని కర్మలను చెయ్యాలి. ఎప్పుడు కూడా మనం చూడండి, బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పటికీ కూడా కర్మల విషయాన్ని మర్చిపోయి నెగిటివ్ కర్మలే మనకి బరువుగా అవుతాయి. అందుకనే కర్మల గుహ్య గతిని తెలుసుకొని మనం ఏం చెయ్యాలి, ప్రతి కర్మ జ్ఞానం పూర్వకంగా చెయ్యాలి. తీవ్ర పురుషార్థంతో చేసినప్పుడే మన లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యాన్ని వరకు చేరుకోగలుగుతాము. మన యొక్క లక్ష్యంలో ఇదే విషయాలు చాలా విఘ్నాలుగా వస్తూ ఉంటాయి. సంకల్ప రూపంలో మరియు ఏదైతే మన లక్ష్యం ఉన్నదో దాని వైపు వెళ్ళటానికి వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలలో మనకి దారితీస్తూ ఉంటుంది. అందుకనే బాబా చెప్తూ ఉంటారు, కర్మల గుహ్య గతిని అర్థం చేయించేటప్పుడు 63 జన్మల నుండి మనం చేసిన వికర్మలే అవి ఎప్పుడు సమాప్తమవుతాయి అంటే యోగంతోనే. ఎంతైతే మనం బాబాతో యోగం జోడిస్తామో అంతనే 63 జన్మల నుండి మనం చేసిన వికర్మలు వినాశనం అవుతాయి. అజ్ఞానంతో వశమైన కర్మలు కూడా వశమవుతాయి. అందుకనే జ్ఞానం ముందు మనం చేసిన దానికి, జ్ఞానం తర్వాత చేసిన దానికి చాలా తేడా ఉన్నది. బ్రాహ్మణులుగా అయిన తర్వాత మనం ఎలాంటి కర్మలు చేయటం వలన అవి యోగంతోనూ చుక్తూ అవ్వవు, లేదా బాబాకి చెప్పటంతోనూ చుక్తూ అవ్వవు. అది కేవలం కర్మల గతిని తెలుసుకొని జ్ఞానిగా అయ్యి కర్మలు చెయ్యాలి. ఇదే కర్మల గుహ్య గతి విషయం ఉన్నది. కాబట్టి అప్పుడప్పుడు మనం బ్రాహ్మణులుగా అయినప్పటికీ కూడా కర్మల విషయాన్ని మర్చిపోవటంతో మన్మతాన్ని మిక్స్ చేయవచ్చు, కొంతమంది పరమతాన్ని మిక్స్ చేయవచ్చు, లేదా ఇతరుల్ని చూడటం కూడా మొదలు పెట్టవచ్చు. ఎప్పుడైతే మనం ఇతరుల్ని చూడటం మొదలు పెడతామో అప్పుడు దాని యొక్క వికర్మలు తయారవుతాయి. ఆ వికర్మల కారణంగా మనకి బరువు తయారవుతుంది. ఈ బరువే మనల్ని సహజ యోగిగా చేయనివ్వకుండా చేస్తుంది. అప్పుడప్పుడు మనకి ప్రశ్న వస్తూ ఉంటుంది, నాకెందుకు యోగం కుదరటం లేదు, మొదట్లో యోగం బాగా కుదిరేది, ఇప్పుడు ఎందుకు కుదరటం లేదు అంటే కారణం ఇదే ఉన్నది. కాబట్టి బ్రాహ్మణులుగా అయిన తర్వాత మనం బాబా నియమాలు ఏవైతే ఉన్నాయో, మర్యాదలు ఏవైతే ఉన్నాయో, ఆ నియమాలు మర్యాదల పైన నడవటమే, మరియు దానిపై నడుస్తున్నప్పుడే మనం తీవ్ర పురుషార్థిగా కాగలుగుతాము, సహజ యోగిగా అవ్వగలుగుతాము. దీని గురించి మహాభారతంలో ఒక చాలా అందమైన ఉదాహరణ ఉన్నది. మహాభారతంలో ఉన్నది కదా, పాండవులు రాజకుమారులుగా అయ్యారు. ఆ సమయంలో అందరికీ దుర్యోధనుని రాజకుమారుడిగా చెయ్యాలా లేదా యుధిష్ఠిరుని రాజకుమారుడిగా చెయ్యాలా అని దీనికోసం పరీక్ష పెడతారు. సభలో అందరూ కూర్చుంటారు. ఒకసారి ఏమైనదంటే ఆ సభలో నలుగురిని పట్టుకొని తీసుకొచ్చారు. ఆ నలుగురిని పట్టుకొని తీసుకొచ్చి మొట్టమొదట దుర్యోధనుని అడిగారు, దుర్యోధనుడా, ఈ నలుగురిలో ఒక వ్యక్తి ఒకరిని చంపారు, మీరు కాబోయే మహారాజులు చక్రవర్తులు, మీరు ఏం నిర్ణయం తీసుకోగలుగుతారు అని. దుర్యోధనుడు నలుగురికి ఉరి వేయాలి అని తీర్పు ఇస్తాడు. అదే దుర్యోధనుడిని కాకుండా యుధిష్ఠిరుని అడిగితే యుధిష్ఠిరుడు అంటాను, మీరేమనుకోకపోతే నా నిర్ణయం ఏమిటి అంటే, నిర్ణయం ఇచ్చే ముందు మీరు ఒకసారి వీరి జాతుల గురించి తెలియచేయండి అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు తెలుసుకున్నాడు ఆ నలుగురు జాతులు ఏమిటి అంటే, అందులో ఒకరు శూద్రుడు, వైష్ణవుడు, క్షత్రియుడు, నాలుగోవాడు బ్రాహ్మణుడు. అప్పుడు యుధిష్ఠిరుడు నిర్ణయం తీసుకుంటాడు, ఎవరైతే శూద్రుడుగా ఉన్నాడో ఆయనకి 2 సంవత్సరాలు శిక్ష వేయాలి, రెండోవారు వైష్ణవుడు అతనికి 4 సంవత్సరాలు శిక్ష వేయాలి, మూడోవారు ఎవరైతే క్షత్రియుడు ఉన్నాడో అతనికి 6 సంవత్సరాల శిక్ష వెయ్యాలి అని. కాని నాలుగో వాడు ఎవరైతే బ్రాహ్మణున్నాడో ఆయనకి ఏం శిక్ష వెయ్యాలనేది నేనేం చెప్పను, ఆచార్యులే చెప్పగలరు అని అంటారు. ఎందుకంటే అతడు జ్ఞాని, అతడికి అన్నీ తెలుసు. తెలిసి కూడా తప్పులు చేసిన వాడికి ఏం శిక్ష వెయ్యాలి? అది మనకి గుర్తుగానే. ఎప్పుడైతే మనం క్షుద్రులుగా ఉంటామో అప్పుడు దానికి అంత శిక్ష అనేది ఉండదు, అది క్షమాపణకి అర్హులుగా ఉంటుంది. క్షత్రియులుగా అయినప్పుడు కూడా మనం చేసిన దానికి క్షమాపణ ఉంటుంది. వైష్ణవులుగా అయినప్పుడు కూడా తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంటుంది. కానీ బ్రాహ్మణులుగా అయిన తర్వాత కూడా పొరపాట్లు చేసినట్లయితే దానికి బాబా చెప్తూ ఉంటారు కదా, ఒకటికి ఎన్నో రెట్లు శిక్షలు లభిస్తాయని. అందుకే బాబా అంటారు, నా రైట్ హ్యాండ్ ధర్మరాజు కూడా ఉన్నారు అని. ఇదే కర్మల గుహ్య గతి. ఎందుకంటే మనం తెలివైన వారిమి, జ్ఞానీలు ఉన్నాం. అప్పుడప్పుడు మనం మన కర్మల గుహ్య గతిని మర్చిపోతాము. ఎవరైతే కింద పడిపోతూ ఉంటారో, ఎవరైతే నిర్లక్ష్యం సోమరితనంతో నిద్రపోతూ ఉంటారో వారిని చూసి మనం ఏమంటాము? మనం కూడా నిర్లక్ష్యం సోమరితనంగా కూర్చుంటాము. అందుకనే బాబా అంటూ ఉంటారు, కర్మల గుహ్య గతిని తెలుసుకోండి, అర్థం చేసుకోండి, అప్పుడే మనం తీవ్ర పురుషార్థిగా కాగలుగుతాము. అప్పుడే మనం ఎందుకు, ఏమిటి అనే విషయాలలో వెళ్ళము. ఈ ప్రశ్నలన్నీ సమాప్తమవుతాయి. కాబట్టి ఎలాంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా, మంచి పరిస్థితులైనా లేక చెడు పరిస్థితులైనా కానీ వారు ఏకాగ్రతతో ఉండగలుగుతారు. అందుకనే అన్నయ్య ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నారు. ప్రపంచంలో స్కూల్లో ఏం చెప్తారు, ముందు పాఠం నేర్పిస్తారు, తర్వాత పరీక్ష తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ముందు పరీక్ష జరుగుతుంది, ఆ తర్వాతనే మనకి పాఠం లభిస్తుంది. ముందు మనకి పరీక్ష జరుగుతుంది, ఆ తర్వాతే మనం ఏమిటనేది తెలుస్తుంది. అందుకే బాబా అంటూ ఉంటారు, కర్మల గుహ్య గతి మనల్ని అర్థం చేసే విధంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో కర్మల గుహ్య గతిని తెలుసుకోవాలి. మనం చేసిన కర్మలు కింద జన్మలకు కూడా ఆధారపడి ఉంటుంది. కర్మల గుహ్య గతి ఇదే మనకి తెలియచేస్తుంది. కొందరు మన నుండి తీసుకోవటానికి వచ్చారు, కొందరు మన నుండి తీసుకుని వెళ్ళటానికి వచ్చారు. ఇదే కర్మల గుహ్య గతి. ఎవరైతే ఇచ్చేవారు ఉన్నారో వారు ఇస్తారు, తీసుకునే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అందుకనే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు రానివ్వద్దు. అప్పుడే మన యొక్క ఏకాగ్రత అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇలా ఏకాగ్రతతో ఉంటామో అప్పుడే మనం అశరీరిగా కాగలుగుతాము. నిరాకారి స్థితి లేదా విదేహీ స్థితిని అభ్యాసం చేయగలుగుతాము. మరియు వర్తమాన సమయంలో అందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్లేది ఉన్నది. మరి ఈ సమయంలో మనం ఎంతమంది ఇంటికి వెళ్లేది ఉన్నదో వారందరూ కూడా లెక్క ఖాతాను సమాప్తం చేసుకునే వెళ్లేది ఉన్నది. అందుకనే చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ చిన్న చిన్న విషయాలన్నీ కర్మల గుహ్య గతిని తెలుసుకొని మనం మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. అందుకనే కర్మల గుహ్య గతిని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఎప్పుడూ కూడా ప్రశ్నలు వెయ్యరు. కోపం ఎందుకు వస్తుంది, ఇది కూడా ప్రశ్నే. ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు నా ద్వారానే జరుగుతుంది, ఈ ఎందుకు ఏమిటి అనేది ఉండవద్దు. చూడండి, కుక్కర్ కూడా గ్యాస్ ఆన్ చేయగానే వేడి ఎక్కుతూ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ అవుతున్న కొద్దీ విజిల్ వస్తూ ఉంటుంది. అదే విధంగా కర్మల గుహ్య గతిని మర్చిపోయినట్లయితే మనం ప్రెషర్లోకి వస్తూ ఉంటాం. ఇలా ఎందుకు అవుతుంది, ఎందుకు జరుగుతుంది, నాతోనే ఎందుకు అవ్వాలి, ఈ ప్రెషరే పెరుగుతూ పెరుగుతూ ఏమవుతుంది, కుక్కర్ వేడెక్కి విజిల్ వస్తున్నట్టుగా అలాగే మన మనసులో కూడా ఆంతరికంగా ఈ ఎందుకు ఏమిటి అనే సంకల్పాలు ప్రెషర్ లాగా అవుతుంది. ఈ ప్రెషర్ తో మనకెన్నో సార్లు మనల్ని ఆలోచనని ఏకాగ్రతగా ఉండనివ్వదు, కోపంలోకి తీసుకొస్తూ ఉంటుంది. అందుకే బాబా అంటారు, ఎవరైతే కర్మల గుహ్య గతిని తెలుసుకుంటారో వారు ఇలాంటి వ్యర్థ విషయాలలో కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, పాజిటివ్గా ఉంటారు, వేస్ట్ను కూడా బెస్ట్గా చేస్తూ ఉంటారు. అప్పుడే ఏకాగ్రతగా ఉండగలుగుతారు. అందుకే మనం ఎవరి సంపర్కంలోకి వచ్చినా ఎల్లప్పుడు ఇదే గుర్తుంచుకోండి, కొందరు మన నుండి తీసుకోవడానికి వచ్చారు, కొందరు మనకి ఇవ్వటానికి వచ్చారు అని. అంటే ఒక కథ ఉన్నది, చాలా బాగుంటుంది ఆ కథ, కర్మల గుహ్య గతి యొక్క కథ ఉన్నది. అంటే ఒక మాతాజీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు జన్మ తీసుకున్నప్పుడు అదే సమయంలో చిలకలు మాట్లాడుకుంటూ ఉంటాయి, వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు అని. ఒకరము 1/4 కిలో నూనె తీసుకోవటానికి వచ్చాను అని. ఇంకొకరు ఏమన్నారంటే, నేను 3 కిలోల బంగారం ఇవ్వటానికి వచ్చాను అని. ఇలా ఇద్దరు ఆ చిలకలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాతాజీ వింటుంది, ఇందులో ఎవరు నూనె తీసుకోవడానికి వచ్చారు, ఎవరు బంగారం ఇవ్వటానికి వచ్చారు అని. అప్పుడు ఆ మాతాజీకి తెలియక ఇద్దరికీ కూడా నూనె రాస్తుందన్నమాట. ఇందులో ఒక పిల్లవాడు చనిపోతాడు. అప్పుడు మాతాజీ అర్థం చేసుకుంటుంది, ఎవరైతే చనిపోయాడో ఆయన నా నుండి నూనె తీసుకోవటానికి వచ్చాడు అని. అయితే ఇంకో అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతడు 3 కిలోల బంగారం ఇవ్వటానికి వచ్చాడు అని. ఇట్లా కొద్ది రోజులకి ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు. ఆ విషయం మాతాజీ మర్చిపోయింది. కొన్ని రోజులైన తర్వాత ఆ పిల్లవాడు పెద్ద అయ్యి చాలా పేద కుటుంబంలో పుట్టడం వలన కానీ బాగా చదువుకోవటంతో పెద్ద విద్వాంసుడవుతాడు. అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి రాజు ఈ పేద పిల్లవాడు అయినప్పటికీ కూడా చాలా గొప్ప విద్వాంసుడు కాబట్టి ఆ విద్వాంసుడికి అతను తన సభలో అందరి ముందు సన్మానం చేస్తాడు. ఆ సన్మానంలో ఏం చేస్తాడు, ఆయనకి 3 కిలోల బంగారంతో ఉన్న కిరీటాన్ని ఇచ్చారు. ఆ కిరీటంలో కొన్ని వజ్రాలు కూడా ఉన్నాయి. అది చూసి ఆయన చాలా సంతోషపడతాడు, నాకు ఇంతమందిలో సన్మానం జరిగినది, ఇదంతా కూడా మా తల్లి యొక్క శ్రమతో నన్ను పాలన చేయటం వల్లనే జరిగినది అని. ఆ కిరీటం పట్టుకునే పరిగెత్తుకుంటూ పరిగెత్తుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ కిరీటాన్ని చూపించటానికి. ఈ పరిగెత్తే సంతోషంలో కాలికి దెబ్బ తగిలిద్ది. ఆ దెబ్బ తగిలేటప్పుడు తల మీద ఉన్న కిరీటము వాళ్ళ అమ్మ కాలికి మీద పడిపోతుంది. అందులో ఉన్నటువంటి వజ్రాలు కింద పడిపోతాయి, రాలిపోతాయి. అప్పుడు వాళ్ళ అమ్మగారు అంటే ఆ మాతాజీకి గుర్తుకొస్తుంది, ఇతడు నాకు 3 కిలోల బంగారం తీసుకురావటానికి వచ్చాడు అని. అలా ఎప్పుడైతే ఆ బంగారం కిరీటాన్ని చేతిలో పట్టుకుంటుందో అప్పుడే ఆ పిల్లవాడు చనిపోతాడు. అప్పుడు అనుకుంటది, ఒకరు నా నుండి నూనె తీసుకోవటానికి వచ్చారు, ఇంకొకరు 3 కిలోల కిరీటం, 3 కిలోల బంగారం యొక్క కిరీటాన్ని ఇవ్వటానికి వచ్చాడు అని. ఇదే కర్మల గుహ్య గతి ఉన్నది కాబట్టి. అలాగే మన సంపర్కంలో వచ్చిన వారు కూడా కొందరు మన నుండి తీసుకునేవారు ఉంటారు, కొందరు మనకి ఇచ్చేవారు కూడా ఉంటారు. అందుకనే ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలే రానివ్వద్దు. ఎప్పుడైతే మనం మన జీవితంలో ఇలాంటి స్థితిలో ఉంటామో అప్పుడు ఎవరైనా మనల్ని అవమానించినా, నేను కూడా వాళ్ళని అవమానించానేమో, ఎందుకంటే ఎలాంటి బీజం వేస్తామో అలాంటి ఫలం వస్తుంది. ఎందుకంటే జీవితం అనేది ఒక గుహ లాంటిది. ఆ గుహలో మనం ఎలాంటి మాటలు మాట్లాడతామో అలాంటి శబ్దమే మన ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నువ్వు చాలా చెడ్డవాడివి అని అంటే నువ్వు చాలా చెడ్డవాడివి అనే మాటే వస్తుంది. నేను చెడు మాటలు మాట్లాడుతున్నాను అంటే ఏదో జన్మలో నేను అలా మాట్లాడి ఉండవచ్చు, అందుకనే ఇలా జరిగినది. కాబట్టి కర్మల గుహ్య గతిని తెలుసుకున్నట్లయితే ఎలాంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా మనం మన ఏకాగ్రతని డిస్టర్బ్ చేయలేము. మన మనసు యొక్క సంకల్పాలు పాడవవు, మన భావనలు చెడిపోవు. అందుకనే యోగి ఏమంటారు, మాన్ అపమాన్ నిందా స్థుతి అన్నిట్లో సమానంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానం ఉన్నది. అందుకనే అంటారు స్థిత ప్రజ్ఞ అని అంటారు. ఇదే వర్తమాన సమయంలో చాలా అవసరము. చాలా మంది అంటూ ఉంటారు వీళ్ళు జ్ఞానిగా ఉన్నారు, వీళ్ళకి ఇంత సహయోగం ఇచ్చినా కూడా వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని. అప్పుడప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది. ఎలా అలాంటి వారి నుండి ఎలాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి అంటే వీరికి కర్మల గతి తెలియదు అని. దీంతో మనం అర్థం చేసుకోవాలి, మనం ఎలాంటి కర్మలు చేస్తామో దాని యొక్క ఫలితం మనమే అనుభవిస్తాము అని. నేను చేసుకున్న కర్మలే అనేక జన్మల కర్మలే ఇప్పుడు నా వర్తమాన సమయంలో నా ఎదురుగా ఉన్నది అని. దీని గురించి ఇంకొక ఉదాహరణ కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఎలాంటి ఘటనలు సంఘటనలు వస్తున్నాయి అంటే చాలా వస్తున్నాయి. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో రకరకాల సమస్యలు చూడండి. కొందరికి భర్త విసిగిస్తున్నట్టు, ఇంకొంతమందికి పిల్లలు చాలా ఏడిపిస్తున్నట్టు, కొంతమందికి శారీరక అనారోగ్యం. ఈ సమస్యలన్నిటికీ కూడా మూల కారణము మనం. కారణం యొక్క నివారణ చేసే బదులు, ఆ కారణం యొక్క సమస్యకు సమాధానం తీసే బదులు, నో ప్రాబ్లంగా ఉన్న స్థితిలో ఉండేదానికి బదులుగా ముందు మనం కర్మల గుహ్య గతిని తెలుసుకోండి. దానికి బదులుగా స్వమానమైక చింతన, ఆత్మచింతన అనేది చేయలేకపోతూ ఉంటాము. ఎప్పుడైతే సమస్యల యొక్క చింతన నడుస్తూ ఉంటుందో, ఎందుకు ఏమిటి అనే విషయాల గురించి ఆలోచించేటప్పుడు డ్రామాని బాగా తెలుసుకోండి, కర్మల గతిని తెలుసుకోండి. ఎందుకంటే వర్తమాన సమయంలో మనం మనకి మనమే సాక్షిగా ఉండాలి. ఏదైనా సమస్య మన జీవితంలో ఎదురుగా వచ్చినప్పుడు మనకి మనమే ప్రశ్నించుకోవాలి, నువ్వు ఏదో జన్మలో ఇలాంటివి చేశావు, ఆ కర్మల యొక్క ఫలితమే ఇప్పుడు ఉన్నది అని మనకి మనం ఆలోచించాలి. పరివారంలో కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఇది కూడా కర్మల యొక్క గతి అని తెలుసుకోవాలి. ఏదో జన్మలో చేసిన కర్మలే ఇప్పుడు మనం పొందుతున్నాము, అందుకే వీరి ద్వారా మనకి ఇలా అవుతుంది, వీళ్ళ వల్ల ఇలా జరుగుతుంది. అలాగే సమాజంలో కానీ పరివారంలో కానీ ఎవరికైతే కర్మల గతి యొక్క జ్ఞానం పక్కాగా ఉంటుందో వారు అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. ఇలాగా ఎన్నో ఉదాహరణలు, ఎన్నో లెక్క ఖాతాలు ప్రతి ఒక్కరూ సమాప్తం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. బాబా మూడు విధానాలు చెప్తూ వచ్చారు మన లెక్క ఖాతాన్ని సమాప్తం చేసుకోవటానికి. మన లెక్క ఖాతా అనేక జన్మలది ఉండవచ్చు. అది ఒకటి యోగ బలంతో, రెండవది సహించేటువంటి శక్తి. చూడండి, మనకి వేరే వారితో ఏదైనా లెక్క ఖాతా ఉన్నది, వారు మనల్ని చాలా విసిగిస్తున్నారు, మనల్ని చాలా బాధ పెడుతున్నప్పుడు మనం వారి పట్ల ఎంతో సహనం అనేది వ్యవహరించాలి. సహనంతో ఉండటం వలనే ఆ ఖాతా తీరిపోతుంది. ఒకవేళ యోగం చేయటం లేదు, సహించటం లేదు అంటే ఇక వినాశనమే. డ్రామాలో ఈ వినాశనం ఎందుకు పెట్టారు అంటే మన పరస్పరంలో ఉన్న లెక్క ఖాతాని సమాప్తం చెయ్యటానికి. అలాంటి సమయంలో వారు స్వయం ఏడుస్తూ ఉంటారు, ఇతరులను కూడా ఏడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరి కళ్ళ నుండి అయితే నీళ్లు వస్తాయో వారు ఇతరుల్ని సంతోష పెట్టలేరు. అందుకనే బాబా అంటారు యోగంతో మీరు మీ చేసుకున్న కర్మల ఖాతాని సమాప్తం చేసుకోండి. మీరు ఈ జ్ఞానాన్ని గుర్తించుకున్నట్లయితే మీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. చూడండి, ఎవరితో ఏ రకంగానైనా కానీ లెక్క ఖాతా అనేది ఉండవచ్చు, ఆ ఖాతాని సమాప్తం చేసుకోవాలి. చూడండి, మనం ఏదైతే ఖాతా ఉన్నదో అది ఇప్పుడు తొలగిపోతుంది అనే సంతోషంలో ఉండాలి, అప్పు తీరిపోతుంది అని అనుకోవాలి. ఎందుకు ఏమిటి అనే విషయం గుర్తు వస్తే మనలో ఉన్న సైలెన్స్ శక్తి తొలగిపోతుంది. అలాంటి వారి స్థితిని పొందలేకపోతూ ఉంటారు. నా ద్వారా ఏదైతే జరుగుతున్నదో అదే అవుతుంది, అదే న్యాయం ఉన్నది, అదే జరగాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకనే బాబా అంటూ ఉంటారు, కర్మల గతిని తెలుసుకోండి అని. ఇప్పుడు ఏదైతే ఉదాహరణ చెప్తూ ఉన్నానో అది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అది కర్మల ఆధారంగానే వస్తూ ఉంటాయి. దాని గురించి అనేక చోట్ల వింటూ వచ్చాము, చదువుతూ వచ్చాము మ్యాగజైన్స్ లో. ఇది కథ కాదు, కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన ఉన్నది. ఎలా అంటే, వర్తమాన సమయంలో ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో అవన్నీ కర్మల ఆధారంగానే జరుగుతుంది. ఒకసారి ఆగ్రాలో ఒక యుగల్స్ దగ్గరికి ఒక అతిథి వచ్చారన్నమాట. ఆయన ఢిల్లీలో వ్యాపారం కోసం వస్తాడు. అయితే ఆ రోజు ఏ రోజైతే వచ్చారో ఆ రోజు ఢిల్లీలో అన్ని షాపులన్నీ మూసివేసి ఉన్నాయి. సరే, ఈ లోపల నేను ఆగ్రా చూసి వద్దాము అని అనుకుంటాడు. అందుకనే ఆ వ్యాపారి ఆగ్రా చూడడానికి వస్తాడు. రోజంతా ఆగ్రా అంతా చూశాడు. కానీ రాత్రి ఎక్కడ పడుకోవాలి అనే ఆలోచనలో పడతాడు. అప్పుడు ఆయన హోటల్లోకి వెళ్తాడు, లాడ్జికి వెళ్తాడు, అన్ని చోట్లకి వెళ్తాడు. కానీ అన్ని కూడా బుకింగ్ అయిపోయి ఉన్నాయి. బస్ స్టాండ్ లో పడుకుందాం అనుకుంటే ఆయన దగ్గరున్న డబ్బులు ఎవరైనా దొంగతనం చేస్తారేమో అని ఆలోచన ఉండేది. అలాంటి సమయంలో ఆయనకి గుర్తుకొచ్చింది, నాకు ఒక చిన్ననాటి స్నేహితుడు ఇక్కడే ఆగ్రాలో ఉన్నాడు కదా, ఆయన అడ్రస్ కూడా ఉన్నది కదా, సరే ఒకసారి వెళ్ళి కలిసి వద్దామని అనుకుంటాడు. అప్పుడు ఆగ్రాలో ఆ చిన్ననాటి స్నేహితుడు పేదవాడి దగ్గరికి ఈ యొక్క షావుకారు వెళ్తాడనమాట. వెళ్ళగానే వాళ్ళ భార్య అన్ని కూడా సదుపాయాలు ఇచ్చినది. ఆయన చక్కగా తిన్నాడు. పడుకోబోతునేటప్పుడు ఆయన ఒకసారి పర్సు, ఆయన దగ్గర ఉన్న బ్యాగ్ ని తెరిస్తాడు. ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బులను ఈ పేదవాడి యొక్క భార్య చూసింది. చూసి ఇంత ధనం ఉన్నదే ఈయన దగ్గర అనుకున్నది. అప్పుడు వీళ్ళకి ఒక చెడు ఆలోచన వచ్చింది, ఈయన చంపి ఆ డబ్బుని దొంగలించాలి అని. అప్పుడు ఆయన నిద్రపోతుండగా ఒక పెద్ద బండరాయి తీసుకుని అతని తల మీద వేస్తారు. అప్పుడు ఆయన చనిపోతాడు. ఈ బ్యాగ్ పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఎవరికైనా తెలిస్తే ఈ విషయం జైల్లో వేస్తారనేసి ఆ ఇద్దరు ఏం చేస్తారు అంటే ఈ షావుకారిని పక్కనున్న యమునా నదిలో వేసేస్తాడు. యమునా నదిలో ఆ శవం తేలుతూ ఉన్నదనమాట. కానీ ఇంట్లో ఏవైతే రక్తపు మరకలు ఉన్నాయో అవన్నీ కూడా తుడిచేసేస్తాడు. ఈ విషయం పోలీసుల నుండి, మనుషుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి, అందరి నుండి దాచుతాడు. కానీ కర్మల దగ్గర నుండి అయితే దాయలేదు కదా, ఎందుకంటే కర్మల యొక్క హిసాబ్ కితాబ్ అనేది తయారవుతుంది. వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ చేసిన కర్మల యొక్క ఫలితం మాత్రం ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలోనైనా కానీ తప్పకుండా అనుభవించాల్సినదే. చివరిగా ఏం చేశారు వారు ఇద్దరు కూడా, ఆ డబ్బులతో ఒక బిల్డింగ్ కట్టించారు, ఒక షాప్ రెడీ చేసుకున్నారు, నగలు తయారు చేసుకున్నారు. అన్నీ ఉన్నాయి, అన్ని వస్తు వైభవాలు, సుఖ సాధనాలు అన్నీ కూడా ఆ డబ్బుతో కొన్ని సుఖంగా ఉంటున్నారు. కానీ ఎంత సుఖంగా ఉన్నా కానీ వారికైతే సంతానం లేదన్నమాట. కొన్ని సంవత్సరాల తర్వాత వారికి సంతానం కలిగింది. ఆ పిల్లవాడిని చాలా గారాభంతో పెంచారు, కలెక్టర్ కూడా చేశారు. అయితే ఒకసారి ఆయనకి అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం కారణంగా పిల్లవాడిని చాలా పెద్ద హాస్పిటల్లో చూపించారు. చాలా ఖర్చు పెట్టారు. ఆ ఖర్చులు వాళ్ళు వాళ్ళ కొన్న వెహికల్ కానీ, ఇల్లు కానీ, షాపు కానీ అన్నిటినీ అమ్మేసేశారు. అయినా కానీ ఆ పిల్లవాడికి ఆరోగ్యం కుదుట పడలేదు. ఎంత ధనం ఖర్చు పెట్టారు అంటే మొదట్లో వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆ స్థితికి చేరుకున్నారు. అంటే అంత పేదవారిగా అయిపోయారు. అలా పేదవారిగా అయినప్పటికీ కూడా ఆయన ఆ పిల్లవాడికి అనారోగ్యం అనేది పోలేదు. చివరిగా వాళ్ళ దగ్గరున్న ఒక్క రూపాయి ఏదైతే ఉన్నదో ఆ రూపాయి కూడా ఖర్చు అయిపోయింది. అప్పుడే ఆయనకి ఆరోగ్యం కుదుట పడింది. అంటే ఆ వ్యాపారి ఎవరైతే చనిపోయాడో అతడే ఇప్పుడు ఈ జన్మలో అతని దగ్గర వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్ని మళ్ళా తిరిగి తీసుకోవటం కోసమే వచ్చాడు. చూడండి, మన జీవితంలో కూడా కొంతమందికి భర్త విసిగిస్తూ ఉంటారు, పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు బాధ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది మనందరి యొక్క కర్మల గుహ్య గతి ఉన్నది. ఏదో జన్మలో ఎవరినో మనం అని ఉండవచ్చు, అదే ఈ జన్మలో మనకి సంకల్ప రూపంలో నడుస్తూ ఉంటుంది. అందుకనే ఇలా ఎందుకు జరుగుతుందనే సంకల్పం రానివ్వద్దు. ఆత్మచింతన పరమాత్మ చింతన చెయ్యనివ్వదు. ఇదే యోగంలో మాయ. మాయ అంటే ఏమున్నది? ఈ విషయాలలే మాయగా అయ్యి మన ముందు ఎదురుగా వస్తుంది. అందుకనే బాబా అంటారు, కర్మల జ్ఞానాన్ని తెలుసుకోండి. వాస్తవానికి కర్మల గుహ్య గతి మనకేం తెలియచేస్తూ ఉన్నది? మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కళ్యాణమే ఉన్నది. ఒకవేళ ఈ సంఘటనలు మన జీవితంలో జరగకపోతే మన కళ్యాణం ఎలా అవుతుంది? అందుకనే ఇలాంటి సంఘటనలు వస్తూ వెళ్తూ ఉంటేనే దానిని గురించి మనం నెగిటివ్ ఆలోచించే బదులు పాజిటివ్గా ఆలోచించాలి. అందుకనే గీత యొక్క సారమేమున్నది? ఏదైతే జరుగుతుందో అది మంచే ఉన్నది, ఏదైతే జరగబోయేది ఉన్నదో అది ఇంకా చాలా మంచే ఉన్నది, ఏదైతే జరుగుతున్నదో అది ఇంకా మంచిదే అని. కాబట్టి ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో మన జీవితంలో సంఘటనలు, ఇవన్నీ మన మంచి కోసమే ఉన్నాయి. కాబట్టి దీని గురించి మనం వ్యర్థంగా ఆలోచించవద్దు. ఇలా ఎప్పుడు కూడా మనకి వ్యర్థమైన భావన ఉండవద్దు. ఇదే కర్మల గుహ్య గతి తెలుసుకొని మనం మన యొక్క మనసులో ఏవైతే ఆ సంఘటనలు జరుగుతూ ఉంటాయో, పరిస్థితులు వస్తూ ఉంటాయో, నెగిటివ్ చింతన నడుస్తూ ఉంటుందో, ఆ నెగిటివ్ చింతన బదులుగా మనం మన మనసుని సంకల్పాలను పాజిటివ్గా మార్చుకోవాలి. లేకపోతే నెగిటివ్ చింతన నడుస్తూ ఉంటే ఒక రకమైన వృత్తి తయారవుతుంది. అంటే ఆ వృత్తి లోపల నెగిటివ్గా ఉండటం వలన బలహీనంగా అయిపోతూ ఉంటారు. బలహీనమైన ఆత్మలు నిరుత్సాహంగా ఉంటారు. ఇలాంటి ఆత్మలు ఆత్మచింతన చెయ్యలేరు, పరమాత్మ చింతన చెయ్యలేరు. ఇలాంటి ఆత్మలే మన ఆత్మీక విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకనే ఎల్లప్పుడు ఏం చెయ్యాలి? ప్రతి పరిస్థితిలో కూడా మనం సకారాత్మకంగా ఆలోచించాలి. అందుకే బాబా అంటూ ఉంటారు, ఏ జరిగినా అది మన మంచికే జరుగుతుంది, బిందువుకి బిందు పెట్టేయండి. అందుకనే బాబా అంటారు, గడిచిపోయిన దానికి బిందు పెట్టడం లేదు. మీరు పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు, ఇలా ఎందుకు జరుగుతుంది, ఏమవుతుంది, పరచింతన పరదర్శన చేస్తూ ఉన్నారు అని. మరి ఎవరైతే పరచింతన పరదర్శన చేస్తూ ఉంటారో వారు ఏకాగ్రమైన యోగిగా తయారు కాలేరు. అందుకనే విపరీతమైన పరిస్థితుల్లో కూడా మనం ఏం చెయ్యాలి అంటే కర్మల గుహ్య గతిని మన బుద్ధిలో ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం మన యొక్క చింతనని సకారాత్మకంగా చేసుకోవాలి. మరి ఎవరైతే తమ ఆలోచన విధానాన్ని సకారాత్మకంగా చేసుకుంటారో, శుభ భావన శుభ కామన వారే ఉంచుకోగలుగుతారు. ఆ వారే అందరి పట్ల కూడా, వారు పొరపాటు చేసినా కూడా వారి పట్ల శుభ భావన అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆత్మలే క్షమాశీలుగా ఉండగలుగుతారు. మరి క్షమించటం, పరోపకారిగా ఉండటము, ఇది యోగి ఆత్మలకి గుర్తులు. ఎందుకనంటే మనం క్షమించకపోతే వాళ్ళు క్షమాపణ కూడా అర్హులుగా కాలేరు, వారు ఏకాగ్రత చిత్తులుగా కూడా ఉండలేరు. మరి ఎవరైతే ఏకాగ్రత చిత్తులుగా ఉండలేరో వారు మనసులో శాంతిగా ఉండలేరు. అందుకనే యోగం చేయటానికి అవసరము ఈ కర్మల గుహ్యగతిని తెలుసుకుని ఉండటం. అందుకనే బాబా అంటూ ఉంటారు, కర్మల గుహ్యగతి యొక్క పాఠము మనకి పాఠం లాంటిది. కాబట్టి ఈ కర్మల గతి మన జీవితంలో ఏ సంఘటన జరిగినా అది కళ్యాణమే అని తెలియచేయటానికే వస్తాయి. దీంతో ఏమవుతుంది? కళ్యాణమే ఉంటుంది. ఒకవేళ మనం ఈ కర్మల గుహ్యగతిని తెలుసుకోకుండా కర్మలకి వశమై కర్మలను మర్చిపోయినట్లయితే, మనం ఇతరుల పట్ల ప్రభావితమైనట్లయితే అంతిమ సమయంలో మనం శిక్షలు అనుభవించాల్సిందే. ఉదాహరణకి మహాభారతంలో ఉదాహరణ కూడా ఉన్నది కదా, పాండవులు ఎప్పుడైతే విజయాన్ని పొందారో, విజయం అయిన తర్వాత ఐదుగురు పాండవులు ద్రౌపది మరియు కుక్క పర్వతం వైపు వెళ్తూ ఉంటారన్నమాట. కానీ ఆ పర్వతం ఎక్కటానికి ఒక నియమం ఉన్నది. ఏమిటి అంటే, ఆ పర్వతాన్ని ఎవరు ఎక్కగలరు అంటే ఎవరైతే సత్యతతో ఉంటారో వారే ఎక్కగలుగుతారు అని. అయితే ఎక్కుతూ ఎక్కుతూ ద్రౌపది పడిపోతుంది అన్నమాట. వెనక చూస్తే భీముడు చూసి ద్రౌపది మన వెనక లేదు అని అంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మిగతా నలుగురిని పిలుస్తాడు. ద్రౌపది ఎక్కడైతే పడిపోయిందో అక్కడికి వెళ్ళి చేరుకుంటారు. అప్పుడు ద్రౌపది ఒక లోతులోకి పడిపోతుంది. అప్పుడు ఆమె యొక్క పరిస్థితిని చూసి వాళ్ళు మహిమ చేస్తాను, ఎంత గొప్పదానివి, నువ్వు మా కోసం అడవిలో ఉంటూ వచ్చావు, ఎంతో త్యాగం చేసావు, తపస్సు చేశావు, అన్నిటినీ వదిలి ఉన్నావని చాలా బాగా మహిమ చేస్తూ ఉంటారు. యుధిష్ఠిరుడు ఇదంతా వింటూ ఉన్నాడనమాట. లాస్ట్కి యుధిష్ఠిరుడు అంటాడు, ఈమె అన్నీ చేసింది, అన్నీ వదిలింది, త్యాగం చేసింది, తపస్సు చేసింది, కానీ ఒక విషయం మాత్రం వదలలేదు. అన్నిటినీ వదిలింది, అన్ని చేసింది, కానీ ఒక్క విషయాన్ని మాత్రం వదలలేదు అంటాడు. అదేంటిది? ఆమెకు పాండవులలో ఎవరి పట్ల, ఆమె పాండవుల పట్ల అందరికీ ప్రీతి ఉన్నది, కానీ అర్జునుడి పట్ల ఎక్కువ ప్రీతి ఉన్నది. అన్నీ వదిలింది, అంతా చేసింది, అయినా కానీ ఆకర్షణ మాత్రం వదలలేదు. కాబట్టి ఈ ఆకర్షణ వల్లే ఆమె మన తోడు రాలేకపోతుంది అని అంటాడు. తర్వాత మిగతా పాండవులు పైకి వెళ్తూ ఉన్నారు. ఎవరైతే ఆకర్షణతో ఉన్నారో వాళ్ళు పడిపోయారు. ఈ ద్రౌపది యొక్క ఉదాహరణ ఏదైతే ఉన్నదో అది మనకి గుర్తుగానే ఉన్నది. అందరూ కూడా ఆ ద్రౌపది యొక్క పరిస్థితిని చూసి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. అలాగే మనం కూడా అన్ని వదిలేస్తున్నాం, అన్ని లోక మర్యాదల్ని పట్టించుకోవటం లేదు, కానీ అన్ని వదులుతున్నాం, కానీ ఆకర్షణ మాత్రం వదలలేకపోతున్నారు. అది ఈ సంఘం యుగానికే గుర్తు. మనం మన జీవితంలో ఎన్నో విజయాలు పొందుతున్నాం. ఎందుకంటే మనం విజయం పొందిన తర్వాతనే పరందామానికి, పర్వతం అంటే పరందామానికి వెళ్ళాలి. నిజంగా పర్వతం అంటే పర్వతం కాదు, పరందామం. మరి పాండవులందరూ కూడా పరందామానికి వెళ్ళేదే ఉన్నది. కానీ ఈ పరందామానికి వెళ్ళటానికి నియమం ఏంటి అంటే, ఎవరైతే సత్యతతో ఉంటారో, ఎవరైతే సత్యంగా ఉండి కర్మలు చేయిస్తారో వారే పరందామానికి వెళ్ళగలుగుతారు. ఎవరితోనైనా ఆకర్షణ కానీ వశమవటం కానీ ఉన్నట్లయితే వారు వెళ్ళలేరు, వారు శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. అందుకనే బాబా అంటారు, కర్మల గుహ్య గతిని తెలుసుకోండి. ఒక బాబా తప్ప ఇంకెవరూ కూడా గుర్తుకు రావద్దు. బుద్ధిలో ఒక బాబా యొక్క స్మృతియే ఉండాలి. అప్పుడే మనం కర్మల గుహ్య గతి నుండి రక్షింపగలుగుతాము. యోగం ద్వారా మనకి తెలుస్తుంది, మన మనసు ఏ వ్యక్తులు వైభవాల వైపు వెళ్ళటం లేదు కదా, మన మనసు దేనిపైన ప్రభావితం అవ్వటం లేదు కదా అని. అందుకనే బాబా అంటూ ఉంటారు, అందరు కూడా అన్ని విషయాల్ని వదలాలి అని. కానీ భగవంతుడు ఎవరి మనసులో ఉంటారు? ఎవరి మనసు అయితే సత్యంగా స్వచ్ఛంగా ఉంటుందో వారి మనసులోనే భగవంతుడు ఉండగలుగుతారు అని. కాబట్టి కర్మల గుహ్య గతిని తెలుసుకుని శ్రేష్టమైన కర్మలు చేయండి. అప్పుడే బాబా మన మనసులో నిలవగలుగుతారు. ఎవరి మనసులో అయితే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయో వారు ఏకాగ్రతతో ఉండలేరు. కాబట్టి వీటన్నిటినీ సమాప్తం చేసి మన మనసుని ఏకాగ్రతగా శాంతిగా చేసుకోండి. అందుకనే కర్మల గతిని తెలుసుకొని కర్మలు చేసినట్లయితే కర్మల లెక్క ఖాతాని సమాప్తం చేసుకోగలం. ఓం శాంతి.